आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथो मलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः
218వ పేజీ 14వ ఖండం 2వ మంత్రం
तस्य यथाभिहननम् यदाभिहनहनम् प्रमुच्य प्रब्रूयात् एतां दिशं गन्धारः एतां दिशं व्रज इति स ग्रामा ग्रामं पृच्छन् पंडितो मेधावी गांधारान् एव उपसंपद्येत एवमेव इह आचार्यवान् पुरुषः वेद तस्य तावदेव चिरम् यावन्न विमोक्षे अथ सम्पस्ये इति
उद्दालक महर्षि సద్విద్య అనేటటువంటి బ్రహ్మ విద్యను బోధిస్తున్నారు. తత్వమసి అనే మహావాక్యం ఒక్కొక్క ఉదాహరణ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ 14వ ఖండంలో ఉదాహరణ ఏ విధంగా ఉంటుందంటే, ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ధనవంతుడైన వ్యక్తి తస్కరుల చేత లేక దొంగల చేత అపహరింపబడతాడో, అపహరింపబడి కళ్ళకి గంతలు కట్టించుకొని అంటే కట్టబడి అడవిలోకి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ అతనిని ఒక చెట్టుకి కట్టివేస్తే అతని దగ్గరున్న ధనమంతా తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఈ ధనవంతుడు తన రక్షణ కోసం పెద్దగా అరుస్తున్నాడు, నన్ను రక్షించండి అని. నేను ఇక్కడ బంధింపబడినాను, నన్ను రక్షించవలసింది అని చెప్పి అరుస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి, ఒక అంటే ఆ మార్గంలో వెళ్ళే వ్యక్తి, ఏ వ్యక్తి అయితే పరులకు సేవ చేయాలి, బాధలో ఉన్నవాడని రక్షించాలనే భావన ఉన్న వ్యక్తి, అందరూ చేయలేరు కదా, రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే చాలామంది దగ్గరికి కూడా వెళ్ళరు, ఏమో క్రిమినల్ కేసు అవుతుందో ఎందుకు లేదే మనం వెళ్ళడం అని చెప్పి వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఏ కొద్ది మంది వచ్చి యాక్సిడెంట్ అయితే హెల్ప్ చేస్తారు, అందరూ చేయరు కదా. అదేవిధంగా ఇక్కడ ఆ అరిచే వ్యక్తి ఒకవేళ దొంగవాడే అయితే ఏం చేస్తాం తెలియదు కదా, ఒకవేళ ఏదైనా దురుద్దేశంతో కూడా అరుస్తూ ఉండొచ్చు కదా. అలా భావించకుండా ఆ సహాయం చేయాలనే వ్యక్తి ఉన్నతమైనటువంటి ఆలోచనతో, మంచి భావనతో వచ్చి ఈ వ్యక్తిని ఆ కట్ల నుంచి విడిపించి కళ్ళ గంతలు తీసేసి, కళ్ళ గంతలు కడితే అతను తీసుకోలేడా చేతులతో అంటే చేతులు చెట్టుకు కట్టేశారు వెనకాల, అందువల్ల కళ్ళకు కట్టిన గంతలు కూడా తాను విప్పుకోలేడు. ఆ మార్గంలో వెళ్ళి మహాత్ముడే ఆ గంతలు విప్పాలి, చేతులకు కట్టినటువంటి కట్లు కూడా విప్పాలి. విప్పిన తర్వాత అడుగుతాడు ఇతను ఎక్కడికి వెళ్ళాలి నేను అనేటటువంటి అడ్రస్ చెప్తాడు. గాంధార దేశం నాది, గాంధార వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి అన్నారు. ఈ చిట్టడవిలో ఉన్నాను, నాకు ఏటువైపు దిక్కు తెలియడం లేదు అసలు అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు. ఈ ఉదాహరణ మనకు ఈ కథ ఉదాహరణ లాంటి కథ ఎందుకు చెప్తున్నారంటే మనం దాన్ని మనకు అన్వయించుకోవాలి. ఎలా అన్వయించుకోవాలి అంటే ఆ అన్వయం చాలా ముఖ్యం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనేటటువంటి ఒక అడవి. స్థూల మన శరీరాలే మన అడవి లాంటివి. అడవిలో ఎట్లాగైతే ఏ మార్గము తెలియదో అయోమయంగా ఉంటుంది, అదేవిధంగా జీవుడు ఈ శరీరంలో మూడు శరీరాలు అనేటటువంటి అడవిలో ప్రవేశించి తాను ఎందుకు పుట్టాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడికి వెళ్తాడో తెలియడం లేదు. అతనికి ఎట్లాగైతే సొంత గ్రామం తెలియలేదో మనకు కూడా సొంత స్వరూపం తెలియలేదు కదా ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత. అది ఒక సాదృశ్యం, పోలిక. రెండవ పోలిక ఏమిటంటే అతనికి తాళ్ల చేత కట్టివేశారు, బంధింపబడినాడు. ఈ జీవుడు కూడా ఈ శరీరంలో బంధింపబడినాడు, బంధింపబడినట్లు. దేని చేత బంధింపబడ్డాడు అంటే అహంకార మమకారంతో బంధింపబడినాడు. నేను నాది అనేటటువంటి రెండు బంధనాలు మనిషికి. నేను అనే భావన విపరీతంగా ఉంటుంది, అహం అని. తర్వాత మమ, ఇది నాది, ఇది నాది అనేటటువంటి ఒక భావన. ఇది చాలా తీవ్రంగా ఉంటే మనం బంధింపబడినాము అని అర్థం. ఎవరెవరికైతే అహంకారం ఎక్కువగా ఉంటుందో, మమకారం కూడా అతి తీవ్రంగా ఉంటుందో, భార్యకు భర్త మీద కానీ, భర్తకు భార్య మీద కానీ, తల్లిదండ్రులకు పిల్లల మీద కానీ, పిల్లలకు తల్లిదండ్రుల మీద కానీ, ఏ వ్యక్తి అయినా సరే మరొక వ్యక్తితో విపరీతమైనటువంటి మమకారాన్ని పెంచుకుంటే అది బంధమే, కట్టబడేసినట్లు కదా. ఇది ఆ తాడు ఏమిటి, తాడు అనేటువంటిది ఆశ. ఎప్పుడైతే అహంకారం మమకారం ఉంటుందో ఆశ ఉంటుంది మనిషికి, ఆశ అనేది తాడు. తాడు లక్షణం ఏమిటి, కట్టివేయడం. ఆశ అనేది మనల్ని, ఆశ అనే తాడు అహంకార మమకారం అనే బంధంలో పడేస్తుంది. అన్నిటికీ కారణం ఆశే కదా, తృష్ణ, అతి ఆశ, ఆశ అతి ఆశ. ఈ రెండు ఆశా పాశములు అంటారు. ఆశ పాశం, ఆశ అనేదే పాశం. పాశం అంటే తాడు. ఆశ పాశం ఎక్కువ ఏంటంటే ప్రేమ అనుకుంటున్నాం మనం. ప్రేమ అనేది పాశం అనేది తమిళ్లో ప్రేమ. పాశం అనేది ప్రేమ. ఏ ప్రేమైనా సరే తాడులాగా బంధిస్తుంది మనల్ని, స్వేచ్ఛ లేకుండా చేస్తుంది అని అర్థం అంతే. ఎప్పుడైతే ఆశా పాశములకు ఆశలో పడతాడో పాశం అనేటువంటిది బంధించి దానికి కారణం అహం మమ బంధంలో పడిపోతాం. తర్వాత ఈ దొంగలు ఎవరు అంటే తస్కరులు, చోరులు ఎవరంటే పుణ్యపాపాలే. మనం చేసిన పుణ్యపాపాలని మనల్ని ఈ శరీరంలోకి తీసుకొచ్చినాయి, ఈ అడవిలోకి. దొంగలు ఎలాగైతే అతన్ని అడవిలోకి తీసుకెళ్లారో, మనల్ని ఈ శరీరంలోకి తెచ్చింది ఎవరు, ఈ జీవుణ్ణి అంటే, ఈ శరీరంలోకి రావడానికి కారణం మనం చేసుకున్న పుణ్యపాపాలే. మంచి పనులు కానీ చెడు పనులు కానీ, ఎందుకంటే పుణ్యపాపాల వలననే కదా శరీరం వస్తుంది. కనుక మన పుణ్యపాపాలే మనకు దొంగల్లాగా, తస్కరులు. పాపం అయితే దొంగలు అనొచ్చండి, పుణ్యాన్ని కూడా ఎందుకు దొంగలు అని అంటున్నారు అంటే పుణ్యం కూడా బంధిస్తుంది మనిషిని శరీరంలో. పాపం ఒక్కటే కాదు, పుణ్యం కూడా. అది చిన్నగా మనకు కష్టాన్ని ఇస్తుంది, పాపం తొందరగా కష్టాన్ని ఇస్తుంది అంతే. పాపం వెంటనే కష్టాన్ని ఇస్తుంది, పుణ్యమేమో చిన్నగా కనపడకుండా కష్టాన్ని ఇస్తుంది. అది ఇప్పుడు ఈ కళ్ళకు గంతలు కట్టడం అనేది దేనితో పోలుస్తామంటే మోహం. మనిషికి మోహం వచ్చినప్పుడు వివేకం కోల్పోతాడు, మోహంలో పడిపోతాడు, వివేకం పనిచేయదు, బుద్ధి పనిచేయదు. అదేవిధంగా కళ్ళకు గంతలు కట్టినప్పుడు ఏమీ కనపడదు. మనిషి మోహంలో ఉన్నప్పుడు కూడా ఏమీ తెలియదు, అసలు ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో, ఎక్కడ ఉన్నాడో, ఏమి చెయ్యాలి, ఏమీ తెలియదు. మోహంలో పడడం అంటారు దాన్ని. ఇప్పుడు ఈ జీవుడు గాంధార పురుషుడు ఎవరు అంటే జీవుడు అని అర్థం. అక్కడ గాంధార పురుషుడు అంటే గాంధార దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి దేనితో పోల్చాలి మనం అంటే ఇక్కడ జీవుడితో పోల్చాలి. అందుకని చిన్నప్పుడేమో ఆటలతోనే సరిపోతుంది మనకంతా సమయం. బాలస్తావత్ క్రీడాసక్త, చిన్న వయసులో ఆటలంటే ఎంత ఇష్టం. తరుణస్తావత్ తరుణీసక్త, యుక్త వయసు రాగానే లవ్ అఫైర్స్, అబ్బాయి అమ్మాయి, అమ్మాయి అబ్బాయి ఆకర్షణలో పడిపోతాం, అదొక మోహం. ఆటలు ఒక మోహమే, ఎంతసేపు ఆడాలి, ఏం ఆడాలి, ఏం తెలియదు కదా, మన ఇష్టం, ఇంకా సమయం తెలియదు. అదేవిధంగా ప్రేమలో పడితే అక్కడ ఏమీ తెలియదు. వృద్ధస్థావ అంటే ముసలితనం వచ్చినప్పుడు మనవళ్ళు మనవరాళ్ళని గురించి ఆలోచిస్తుంటాడు. మనవడు సక్త అని చెప్పాలి, స్వామి జండుంటారు పేరన్ సక్త అని. ఎందుకంటే మనవడు మనవరాళ్ళ గురించే, నా మనవడు బంగారం 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 అంటాడు. ఆ మనవడి మనవరాల మీద ఎంత ప్రేమో ఉంటుంది. ఇంకా వాళ్ళని గురించి, ఆ పిల్లలు చేసే చేష్టల గురించి చెప్పుకోవడమే కాలక్షేపం వాళ్ళకి. వాళ్ళు ఎదిగే వరకు తర్వాత తెలుస్తుంది పేరం సక్త, అట్లాగే సరిపోతుంది. అందుకని భగవంతుని గురించి చింతన చేసేవాడు ఎవరూ లేదు. ఈ ఆశాపాశాల్లో పడి మోహం వలన ఈ శరీరం అనే మూడు శరీరాల్లో బంధింపబడి మనిషి దిక్కు తెలియక, అక్కడ దిక్కు తెలియలే అతనికి, రోధిస్తున్నాడు. ఇక్కడ కూడా మనం దిక్కు తెలియక, ఏమిటి నా జీవితం అనేటువంటిది తెలియక, నేను ఎందుకు కష్టపడాలి, నేను ఎందుకు బాధపడాలి, నాకెందుకు వ్యాధి రావాలి, నాకెందుకు ముసలితనం రావాలి అనేటటువంటి ఈ బాధలో మనిషి కష్టపడుతూ ఉన్నాడు. అప్పుడు ఎంతో పుణ్యం చేసుకుంటే ఏదో ఆ మార్గం మధ్యంలో ఒక వ్యక్తి వచ్చి సహాయం చేస్తాడు. అదేవిధంగా ఇక్కడ కూడా మన పుణ్య పరిపాకం వలన ఎక్కడో మనకు గురువు లభిస్తాడు. ఇక్కడ 16 సంవత్సరాల నుంచి క్లాసు జరుగుతూ ఉంటే ఈ స్ట్రీట్లో ఉన్నవాళ్ళు ఎంతమంది వస్తున్నారు చెప్పండి? తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎంతమంది వస్తున్నారు? చాలామంది ఉన్నారు కదా. ఎందుకు రారంటే పుణ్యం పక్వం కావాలి. ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు కానీ పక్కనున్న వాళ్ళు రారు. కారణం ఏమిటి అంటే ఆ జీవుడికి ఆ పుణ్య పరిపాకం అయినప్పుడే ఈ జీవుడు మార్గదర్శనం చేయమని అడుగుతాడు. నా జీవన గమ్యం ఏమిటి, నేనేం చేయాలి, నా దుఃఖం ఎలా పోతుంది, మనశ్శాంతి ఎలా వస్తుంది, మనశ్శాంతిని నేను ఎలా పొందాలి అని చెప్పి ప్రయత్నం చేస్తాడు, అడుగుతాడు. అప్పుడు ఆ మహానుభావుడు గురువు కరుణతో ఈ శిష్యుణ్ణి ఉద్ధరించాలి అని చెప్పి మార్గదర్శనం చేస్తాడు అనేది కథ సారాంశం. కనుక నేను ఆత్మని అనేటటువంటి భావన రావాలి మనిషికి, జ్ఞానం రావాలి అని చెప్పి అక్కడైతే అతను శారీరకంగా ప్రయాణించాలి గాంధార దేశానికి. ఉదాహరణలో అయితే ఆ వ్యక్తి గాంధార దేశానికి ప్రయాణించాలి. ఇక్కడ నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎక్కడికి ప్రయాణించాలి? నేను ఎక్కడికి ప్రయాణించక్కర్లేదు, నా స్వరూపమే ఆత్మస్వరూపం, నేను ఎక్కడికి ప్రయాణం చేయక్కర్లేదు. అది ఉదాహరణకి ఇక్కడికి తేడా. ఆత్మ అనేది అక్కడ అతను గాంధార దేశానికి సొంత ఇంటికి చేరినట్లు కానీ ఇక్కడ నా నిజస్వరూపమైన ఆత్మస్వరూపంలో నేను లీనమవ్వడం, గ్రహించడం. లీనమవ్వడం అంటే ఇది నా యొక్క స్వరూపం అని చెప్పి మనం నిర్ధారణ చేసుకోవాలి. అలా నిర్ధారణ చేసుకున్నప్పుడే మనకు జ్ఞాన నిష్ట కలుగుతుంది. అలా చేసుకోలేనప్పుడు మనం అనాత్మగానే శరీరంగానే బాధపడుతూ ఉంటాం. కనుక జ్ఞాన నిష్ట రావాలి. దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు ఈ ఇల్లు నాది అని చెప్పి ఎట్లా హక్కు ఉన్నది నాకు ఈ ఇంట్లో అంటారు చూసారా? ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత ఈ ఇల్లు నాది, ఇందులో నాకు హక్కు ఉంది, మా నాన్న ఆస్తి, నాకు ఇందులో హక్కు ఉన్నది అని చెప్తున్నారా లేదా? నేను హక్కుదారుని అంటున్నారా లేదా? అదేవిధంగా అవన్నీ చెప్తున్నావు కానీ ఇది చెప్పవేమిటి అంటుంది శాస్త్రం. ఈ ఆత్మ స్వరూపం నాది, నేను ఈ ఆత్మస్వరూపాన్ని, నేను హక్కుదారుడిని, నాకు రైట్ ఉంది, నేను ఈ శరీరాన్ని కాదు ఈ ఆత్మస్వరూపాన్ని నేను, నా ఇల్లు ఇది అని చెప్పి చెప్పాలి. నా నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఇల్లు అంటే ఇల్లు కాదు. ఈ దుఃఖానికి కారణం శరీర వ్యామోహం, శరీరం నేననే భ్రమ, మనస్సు నేననే భ్రమ. వీటికి లింక్ ఉంటుంది చూసారా, తోక. పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు దీని మీద అభిమానం, వాళ్ళ మీద అభిమానం. ప్రేమ ఉండొచ్చు కానీ అజ్ఞానంతో కూడిన అభిమానం ఉండకూడదు. ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి మనకు, వీటిట్లో మనం ఎదగడానికి ఇచ్చాడే కానీ వాటిలో ఆ సంబంధ బాంధవ్యాల్లో మనం అతిగా విపరీతమైనటువంటి అభిమానంతో మనస్సులో దాంతోని చింతన చేస్తూ ఉంటే మన జీవన గమ్యాన్ని మర్చిపోతాం. అవన్నీ కూడా, సంబంధాలన్నీ కూడా నిజం కాదు, ఎండమావి లాంటివి. నీళ్ళు లేని చోట నీళ్లు చూసి నువ్వు పరిగెడుతున్నావు దాహం దాహం తీర్చుకుంటానని. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రేమ ఆప్యాయతలు, ఈ ధనము, ఈ ధాన్యము, ఈ సంపదలు, ఇవన్నీ కూడా నీకు నిజంగా సుఖాన్ని శాంతిని ఇవ్వలేవు అవి. కానీ నువ్వు ఇస్తాయి అనుకుంటూ పరిగెడుతున్నావు. శాస్త్రం అంటుంది అక్కడ శాంతి లేదు, పరిగెత్తవాకు అంటుంది. అవి ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే. సంబంధం ఇవన్నీ కూడా తాత్కాలికమే, వాటిని శాశ్వతంగా ఉంచుకోవాలని ప్రయత్నం చేయవాకు. నీ చేతుల్లో లేదది. వ్యాధి కావచ్చు, ముసలితనం కావచ్చు, మరణం కావచ్చు, బాంధవ్యాలు కావచ్చు, సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా అశాశ్వతం, తాత్కాలికం. వీటి మీద నువ్వు ఎక్కువగా మమకారాన్ని పెంచుకోవాకు అంటుంది శాస్త్రం. అది చెప్పడానికి ఈ యొక్క ఉదాహరణ చెప్పబడింది. అందుకని మనిషి మనస్సు ఎట్లా అవ్వాలి అంటే, ఒక గింజను గనక వేయిస్తే మొలకెత్తదు. అదేవిధంగా వైరాగ్యం, వివేక వైరాగ్యం అనే దాంట్లో ఈ మనస్సును వేయించాలి, బాగా ట్రై చేయాలన్నమాట వివేక వైరాగ్యాలతో. చేస్తే అప్పుడు మనకు శాస్త్రం జ్ఞానం కలుగుతుంది. కలిగి అసలు ఈ శరీరం ఏమిటి, నేనేమిటి, ఈ మమకారాలు ఏమిటి, ఇవన్నీ నిజమా కాదు కదా, ఇవన్నీ భగవంతుడికి సంబంధించినవైతే నేనెందుకు నాది నాది అనుకుంటూ తాపత్రయపడుతున్నాను అనేటటువంటి జ్ఞానం మనకు వస్తుంది శాస్త్రం వలన. కానీ ఈ మమకారం, ఈ కామం, ఈ ఆశాపాశాల నుంచి బయటపడటం అంత తేలిక కాదు. ఆ మోహంలో నుంచి బయటపడాలంటే ఎంతో వివేక వైరాగ్యాలు కావాలి. అందుకని శాస్త్రం వినంగా 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 ఆ మనస్సు వేయించిన గింజలాగా మళ్ళీ మొలకెత్తం అందులో. లేకపోతే శాస్త్రం అనే దాంట్లో లేకపోతే మనస్సు అది మళ్ళీ అహంకార మమకారాలతో, ఆశాపాశాలతో మునిగిపోతుంది. అందుకని గురువు యొక్క మార్గదర్శనం కావాలి. ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యుడు ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతాడు. అక్కడ ఎలాగైతే ఆ వ్యక్తి మార్గదర్శనం చేస్తేనే అతనికి తెలిసింది గాంధారం అనేది. అది వెళుతూ వెళుతూ కూడా సరిగ్గా తెలుసుకోవాలి. అతను విచారణ చేస్తూ వెళ్ళాలి. గుడ్డిగా కళ్ళు మూసుకొని వెళ్ళిపోకూడదు, చెప్పాడు కదా అని. అదేవిధంగా ఇక్కడ గురువు చెప్పేటప్పుడు కూడా మనం కూడా విచారణ చెయ్యాలి. గురువు గారు చెప్పినంత మాత్రాన నేను తల ఆడించడం అనే విషయం కాదు ఇది. నేను కూడా ఆలోచించాలి, నేను కూడా చదవాలి, దానికి శ్రమ చెయ్యాలి, ఆ విషయాన్ని గురించి చింతన చెయ్యాలి, ఊహాపోహ విచారణ ఉండాలి, సొంత ఆలోచన ఉండాలి. అలా లేకపోతే ఈ విద్య కూడా పనిచేయదు. ఈ విద్య మీద కూడా మనకు సొంత ఆలోచన, ఊహాపోహ విచారణ ఉండి దాని గురించి చింతన చేయకపోతే మళ్ళీ ఇదొక శాస్త్రం మీద కూడా ఒక అభిమానం పెంచుకుంటాము, ఇంటెలిజెంట్గా నాలెడ్జ్గా సంపాదించుకుంటామే కానీ మన జీవితంలోకి అన్వయం చేసుకో. అదేవిధంగా గురువు మీద కూడా అభిమానం పెంచుకుంటాం, ఒక వ్యక్తిగానే చూస్తాం, కానీ ఆ గురువులో ఉన్న జ్ఞానాన్ని చూడాలని మనం ప్రయత్నం చెయ్యం. ఎందుకంటే మన బుద్ధికి తగ్గట్టుగానే ఆలోచిస్తాం అవతల వ్యక్తి వాళ్ళని కూడా. మన ముఖం ఎట్లా ఉంటే అట్లా కనపడుతుంది అద్దంలో, మన మనసు ఎలా ఉంటే లోకం అట్లా కనపడుతుంది. లోకం అద్దం లాంటిది. లోకంలో మనుషులందరూ ఇట్లా అట్లా అని మనం అంటూ ఉంటాం. అంటే మన మనస్సే అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నది, ఆ వ్యక్తి ఇట్లా, ఈ వ్యక్తి అట్లా అని చెప్పి జడ్జి చేస్తుంటాం కదా. నిజంగా అవన్నీ కూడా మన మనస్సు యొక్క ఫోకసింగే. అదంతా కూడా ఈ ప్రపంచంలో చెడు, మంచి, చెడు అని చెప్పి మన మనస్సు నిర్ణయిస్తున్నది. కనుక ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నట్టు ఈ ప్రపంచం అంతా కూడా అద్దం లాంటిది. నీకు ఎలా కనపడుతుంది అంటే నీ మనసు ఎలా ఉంటే అలా కనపడుతుంది అది. నీ మనసు ఎలా ఉంటే అలా కనపడుతుంది ప్రపంచం. జ్ఞానికి అంతా సర్వం బ్రహ్మమయంగానే కనపడుతుంది, కానీ అజ్ఞానికి వేరే విధంగా కనపడుతుంది. వేరే విధంగా అంటే వెండి లేని చోట వెండి కనపడుతుంది, నీరు లేని చోట నీరు కనపడినట్లు ఈ ప్రపంచం అంతా బ్రహ్మం తప్ప వేరేగా కనపడుతుంది అజ్ఞానికి. శాస్త్రం చదివిన వాళ్ళకే బ్రహ్మంగా కనపడటం లేదు, ఇంకా శాస్త్రం చదవని వాళ్ళకి ఏం కనపడుతుంది? శాస్త్రం చదివే వాళ్ళకి ఇది బ్రహ్మము, ఇది ఆత్మస్వరూపము, నా స్వరూపమే ఇక్కడ ఉన్నది అని చెప్పి కనపట్టాల వాళ్ళకి తెలుసుకోవడం లేకపోతున్నారు. ఎంత చెప్పినా కూడా ఆశ్చర్యంగా ఉంది అంటాడు. ఇలా చెప్పే గురువు దొరకడం కష్టం, విని అర్థం చేసుకునేవాడు అంతకంటే కష్టం అన్నాడు యమధర్మరాజు. కృష్ణుడు అన్నాడు అదే మాట, ఆశ్చర్యో వక్త కుశలోశ్చ లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. కనుక నేర్చుకునేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు, చెప్పేవాళ్ళు చాలా చాలా అరుదు. ఆచార్యవాన్ పురుషో వేద, అలా తెలుసుకున్న తర్వాత ఎంతకాలం జీవిస్తాడు అంటే తావదేవ చిరం. ఇక్కడ చిరం అంటే ప్రారంధం, జీవన్ముక్తి కలిగిన తర్వాత ఎంతకాలం ప్రారంధం ఉంటుందో అంతకాలం ఉంటాడు. జీవన్ముక్తి రాగానే మనిషి చనిపోడు, జీవన్ముక్తి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం ఉంటాడు, ప్రారంధం ఉన్నంతసేపు ఉంటాడు. తావదేవ చిరం తస్యే అంటే జీవన్ముక్తి పొందిన తర్వాత ఎప్పుడైతే గురువుని పొంది శాస్త్రజ్ఞానం పొందుతాడో, జీవన్ముక్తిని పొంది యావన్న విమోక్షే, ఎంతవరకు ఆ ప్రారంధం ఉంటుందో, ప్రారంధం నుంచి బయటపడడో అంతకాలం జీవిస్తాడు. ప్రారంధం అయిపోగానే విమోక్షే, విదేహముక్తిని పొందుతాడు. అధ సంపత్స్యే, సంపత్స్యే అంటే విదేహముక్తి అని అర్థం. విమోక్షే అంటే ప్రారంధం నుంచి బయటపడతాడు. విమోక్షే అంటే ప్రారంధం నుంచి బయటపడి విమోక్షే, ప్రారంధం నుంచి బయటపడే వరకు శరీరంలో ఉండి అయిపోగానే సంపత్సి విదేహముక్తిని పొందుతాడు. ఎవరు? ఈ జీవన్ముక్తి పొందినటువంటి వ్యక్తి అని అర్థం. సో జ్ఞాని ఎక్కడ కలుస్తాడు ఈ విదేహముక్తి అంటే? ఎందులో కలుస్తాడు? ఎలాగైతే ఘట ఆకాశం, కుండలో ఉన్న ఆకాశం, కుండ పగిలిపోగానే మహాకాశంలో కలిసిపోతుంది, అదేవిధంగా ఈ వ్యక్తి కూడా ఈ శరీరం అనే కుండ పగిలిపోగానే ఈ స్థూల శరీరం పంచభూతాలతో కలిసిపోతుంది. విశ్వం అనేటటువంటి ఈ శరీరం విరాట్లో కలిసిపోతుంది. ఈ సూక్ష్మ శరీరం హిరణ్య గర్భంలో కలిసిపోతుంది. ఈ కారణ శరీరం ప్రాజ్ఞుడు ఈశ్వరుడిలో కలిసిపోతాడు. ఎక్కడెక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికక్కడ కలిసిపోతాడు. అది సంపత్సి అంటే అర్థం. మరి ఆత్మ ఎక్కడ కలిసిపోతుంది? చిదాభాస సర్వాత్మలో కలిసిపోతుంది, సర్వాత్మలో కలిసిపోతుంది. జ్ఞాని జీవాత్మ మరణం తర్వాత విదేహముక్తిని పొందుతాడు అని అర్థం. ఇంతవరకు రెండవ మంత్రం అయిపోయింది. మూడవ మంత్రం, సయ ఏషోణి మాం ఐతదాత్మ్యమిదగుం సర్వం తత్ సత్యం స ఆత్మాన్ తత్వమసి శ్వేతకేతో ఇతి భూయైవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి. తథా సోమ్యేతి హోవాచ విచారణ. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంతవరకు నేను ఈ అద్దంలో చూసుకుంటున్నటువంటి ఈ రూపాన్ని నేను అనుకుంటున్నాను, అన్యోంతర ఆత్మ ప్రాణమయ అన్నారు. తైత్రీయ ఉపనిషత్తులో చూసాం మనం, ఈ శరీరానికి లోపల ప్రాణమయుడున్నాడు, ఆ ప్రాణం నేను అని చెప్పి కొంతకాలం చింతన చేయాలి. ఆ తర్వాత అన్యోంతర ఆత్మ మనోమయ, ఈ ప్రాణమయుడు కార్యం మనోమయ ఆత్మ అని చెప్పి కొంతకాలం చింతన చేయాలి. ఆ తర్వాత అన్యోంతర ఆత్మ విజ్ఞానమయ, ఇది మనోమన మనస్సు కూడా కార్యమే, దీని కారణం విజ్ఞానమయం బుద్ధి అని తెలుసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ అది కూడా కార్యమే అన్యోంతర ఆత్మ ఆనందమయ అని చెప్పి ఇలా చెయ్యాలి అని చెప్పి తైత్రేయంలో చూశాం రెండో బ్రహ్మానందవల్లిలో. ఆ విధంగా ఇక్కడ ఈ వ్యక్తి ఈ శరీరాలు దాటాలి బుద్ధిపూర్వకంగా శరీరంలో ఉంటూనే. అందుకని ప్రాపంచిక ఆలోచనలు, ప్రాపంచిక చింతనలు, వాటికి సమయాన్ని ఎక్కువ ఇస్తూ ఉన్నప్పుడు ఈ చింతనకి సమయం ఉండదు. మనుషులు ఎప్పుడెప్పుడైతే ఎంతెంత సమయం దానికి ఇస్తారో, ఏమిటి ఈ శరీర పోషణ, ఇంటి గురించి చూసుకోవడం, పిల్లల గురించి చూసుకోవడం, మనవాళ్ళని గురించి చూసుకోవడం, వండి పెట్టడం, వండటం, తినడం, నిద్రపోవడం, ఇవన్నీ సరిపోతూ ఉన్నది కదా 24 గంటల్లో. ఇలా మనకు అనుకునేటప్పటికే వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు అయిపోతుంది, ముసలితనం వచ్చేస్తుంది. ఇలాగే కాలం వెళ్ళబుచ్చుతున్నాడు మనిషి. కానీ తీవ్ర ముముక్షు ఏం చేస్తాడంటే సమయాన్ని వృధా చేయకుండా ఆత్మచింతనకి ఒక సమయాన్ని కేటాయిస్తాడు. అతి కష్టంగా సమయాన్ని లాక్కొని వాటిలో నుంచి ఏ విధంగానైనా సరే నేను దీనికి సమయాన్ని ఇచ్చి తీరాలి అని చెప్పి ఆ యొక్క ప్రాపంచిక విషయాల నుంచి, కుటుంబంలో నుంచి మన సమయాన్ని బయటికి తీసి దీనికి ఇవ్వడం అనేది చాలా 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 కష్టం. అందుకే సన్యాసం తీసుకుండేది కారణం ఇప్పుడు అర్థమైందా? ఎందుకంటే సన్యాసం తీసుకుంటే సమయం ఎక్కువ దొరుకుతుంది చదవడానికి, వినడానికి, అభ్యాసం చేయడానికి. అందుకని సన్యాసం తీసుకుంటాం విషయం. మరి గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా చెయ్యవచ్చు, చెయ్యగలం, చెయ్యాలి. గృహస్థులైనంత మాత్రాన నేను బ్రహ్మను కాదు, నేను ఆత్మను కాదు అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోతామా? గృహస్థుడైనా సరే జనక మహారాజులాగా ప్రయత్నం చెయ్యాలి. ఇది ఈ ఆత్మస్వరూపమైన ఆయన అణిమ ఐతదాత్మ్యం ఇదగుం సర్వం. ఎప్పుడైతే గురువు దొరికిన తర్వాత ఆ వ్యక్తి తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో అదే ఆ ఆత్మస్వరూపమే. అణుస్వరూపం చాలా సూక్ష్మమైనది, అంతటా వ్యాపించి ఉన్నది. సర్వం తత్ సత్యం, అదే సత్, సత్యమైనటువంటిది. స ఆత్మ, అదే ఆత్మ. అక్కడ ఒక తకారం ఎక్స్ట్రా ఉంది. తత్వమసి శ్వేతకేతో చాలు, ఒక తకారం తీసేయండి. తత ఉంది, ఒక తకారం ఉంటే చాలు. తత్వమసి శ్వేతకేతో, ఆ ఆత్మ నువ్వే అయ్యున్నావు అన్నాడు. ఆ ఆత్మ ఎవరో కాదు నాయన, నువ్వు శ్వేతకేతు, నువ్వే ఆ సత్రూపమైన సత్యమైనటువంటి ఆత్మస్వరూపము నువ్వే అన్నాడు. అప్పుడు శ్వేతకేతు, నాన్నగారు ఇంకా చెప్పండి నాకు అని అడుగుతున్నాడు. భూయైవ భగవాన్ ఇది, మళ్ళీ ఇంకా చెప్పండి, వినాలని ఉన్నది నాకు అన్నాడు. తథా సౌమ్య, అలాగే నాయన చెప్తాను, ఉవాచ విను అన్నారు. తర్వాత ఖండంలోకి వెళతాం. 15వ ఖండం 219వ పేజీ. పురుషగుం సౌమ్యం ఉపతాపినం జ్ఞాతయః పర్యుపాసతే జానాసి మాం జానాసి మామితి తస్య యావన్న వాం మనసి సంపద్యతే మనః ప్రాణీ ప్రాణస్తేజసీ తేజః పరస్యాం దేవతాయాం తావత్ జానాతి అథ యథాస్య వాంగ్మనసి సంపద్యతే మనః ప్రాణే ప్రాణస్తేజసీ తేజః పరస్యాం దేవతాయాం అథ న జానాతి. మరొక ఉదాహరణ చెప్తున్నారు. జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికీ ప్రారబ్ధం అనేది పూర్తయినప్పుడు ఇద్దరు ప్రారబ్ధం వల్లనే జీవిస్తున్నారు. ఇద్దరు కూడా ప్రారబ్ధం అయిపోగానే మరణిస్తారు. ఏమి తేడా లేదు. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఈ శరీరంలో ఉన్నారంటే కారణం ఒకటే, ఇద్దరికి ప్రారబ్ధం ఉన్నంతసేపు శరీరంలో ఉంటారు. ప్రారబ్ధం అయిపోగానే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మరి జ్ఞానికి అజ్ఞానికి ఏమిటి తేడా అంటే చెప్తున్నారు ఇక్కడ. జ్ఞాని శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ శరీరంలో ప్రవేశించడు, మళ్ళీ ఏ గర్భంలోనూ ప్రవేశించడు జ్ఞాని. అంటే జనన మరణాలు ఉండవు. శోకం దుఃఖం ఉండదు మనిషికి. కానీ అజ్ఞాని మరల ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత, ప్రారంభం అయిపోయి ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత మరల మరొక శరీరంలో ప్రవేశిస్తాడు అజ్ఞాని. మరణంలో తేడా లేదు, కానీ మళ్ళీ పుట్టుకలో తేడా ఉంది. జ్ఞానికి పుట్టుక లేదు, పునర్జన్మ లేదు, అజ్ఞానికి పునర్జన్మ ఉంటుంది. పునర్జన్మ అంటే పునః జన్మ, మళ్ళీ జన్మ. దానికి ఇక్కడ చెప్తున్నారు మరణ సమయాన్ని గురించి చెప్తున్నారు. మరణం ఆసన్నమైనప్పుడు మనిషికి మరణానికి ముందు ఒక తీవ్రమైనటువంటి ఒక రకమైనటువంటి వ్యాధి బాధపడుతూ ఉంటాడు మనిషి. అంటే ఇంకా పోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని చికిత్స కూడా చేయలేనటువంటి ఒక వ్యాధి వస్తుంది, చివరి వ్యాధి. ఉపతాపినం అన్నారు. ఉపతాపినం అంటే వ్యాధి తపింప చేస్తుంటుంది, తన్ని తాపాన్ని కలగజేస్తుంది. చూడండి, ముసలితనం వచ్చిన తర్వాత చాలామందికి అన్నం అరగదు, నిద్ర పట్టదు, రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటుంది ఆ శరీరం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క సమయంలో వస్తుంది. ఎప్పుడు ఏ సమయంలో ఏ బాధ వస్తుందో ఎవ్వరని చెప్పలేము, ఎవరికి తెలియదు. అది సీక్రెట్గా పెట్టాడు ఆయన. ఫలానా బాధ వస్తుంది ఫలానప్పుడు నీకు అంటే తెలిస్తే పర్వాలేదు, ముందుగా ఏ నోటీసు రాకుండా మనకు సడన్గా వస్తాయి ఏవైనా కానీ. ఆ వచ్చినప్పుడు ఇక అతనికి తెలుస్తుంది చివరి దశ వచ్చేసింది, మరణించబోతున్నాడని చెప్పి అందరికీ తెలుస్తుంది, అతనికి తెలుస్తుంది ఇది చివరి దశ అని. ఇంక కోలుకోదు శరీరం అని తెలిసిపోతుంది కొంతకాలం తర్వాత. డాక్టర్లు కూడా అంటారు ఇంకా మనం ఏం చేయలేమండి, ఇంక అంతేనండి అంటారు. అప్పుడు అందరు వస్తారు, అందరు దిగుతారు పెట్టే వేడాది బంధువులు చుట్టాలందరూ. ఎవరెవరు వస్తారంటే చెప్తున్నారు ఇక్కడ జ్ఞాతయః. జ్ఞాతలు అంటే బంధువులు, జ్ఞాతయః అంటే మన బంధువులు, చుట్టాలు అంటారు మన చుట్టాలకు. పేర్లు చెప్పాలా చెప్పక్కర్లేదు కదా, మీకు తెలుసు కదా, పిన్నతల్లి చిన్నతల్లి అని, అమ్మమ్మ అని, పిన్ని అని, బాబాయ్ అని, అత్తయ్య అని, మామయ్య అని, రకరకాల చుట్టాలు ఉంటారు కదా, చిన్న తాతయ్య, పెద్ద తాతయ్య, ఎన్ని ఉంటారు, బావలు, మరుదులు, అత్తయ్యలు, వీళ్ళందరూ కూడా జ్ఞాతులు అంటారు. వీళ్ళందరూ కూడా పర్యుపాసతే, విచారణ చేయడానికి. పర్యుపాసత అంటే ఇక్కడ ఉపాసన కాదు అర్థం, విచారణ చేయడానికి వస్తారు. క్షేమాలు ఎలా ఉన్నావు, ఏమిటి చివరి చూపైనా చూద్దామని చెప్పి వాళ్ళు వస్తారు. వచ్చి నన్ను గుర్తుపడుతున్నావా, నన్ను గుర్తుపడుతున్నావా అని అడుగుతున్నారట. చూడండి, జానాసిమాం జానాసిమాం, ఇక్కడ కూడా ఒక కరెక్షన్ ఉంది మూడవ లైన్లో. తాన్ జానాతి, జా కింద ఇణి రాసున్నది, ఇణి రాయకూడదు, జకారమే ఉండాలి. తావత్ జానాతి తావత్ జానాతి, తావత్ జానాతి తావత్ జానాతి, డబల్ జా. చెప్తున్నారు మరణ సమయంలో ఏం జరుగుతుంది మనకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జానాసిమాం జానాసిమాం జానాసి, నీకు నేను తెలుస్తున్నానా, నేను తెలుస్తున్నానా, నేను ఎవరినో తెలుస్తున్నాను అంటే కళ్ళు కనపడవు కదా, కొంచెం ఏమిటి అసలు బాగా కనపడవు, మసకొచ్చేసింది కదా ఆల్రెడీ, ముసలితనం వచ్చేసింది. అందులో కళ్ళు కూడా సరిగ్గా కనపడకపోవడం వలన ఈ వచ్చిన వ్యక్తులు కూడా ఊరికే ఉంటారా, నేను నన్ను ఎట్లా ఉంది నా హెల్త్ కండిషన్ చెప్పి రాబట్టడానికి నన్ను గుర్తుపెట్టావా, నేను తెలుస్తున్నానా అన్నాడు. వీడి పక్కన ఇంకోటి నుంచొని ఉంటాడు వెనకాల. వీడైన తర్వాత అప్పుడు నన్ను గుర్తుపెట్టావా అని చెప్పి వాడు అడుగుతూ ఉంటాడు. జానాసిమాం అని చెప్పి ఒక చుట్టం వచ్చి అడిగాడు, ఇంకొక చుట్టం వచ్చి పర్వాలేదు ఎన్ని గుర్తుపట్టలేవు నన్ను గుర్తుపడతావని, నన్ను గుర్తుపెట్టావా పోని అని అడుగుతాడు. జానాసిమాం రెండు సార్లు చూడండి, నన్ను గుర్తుపెట్టావా నన్ను గుర్తుపెట్టావా అని అడుగుతున్నాడు. తస్య యావత్ వాంగ్ మనసి సంపద్యతే, ఆ మాట చెప్పాలి కదా, గుర్తుపెట్టాను అని చెప్పాలి, గుర్తుపెట్టాను చెప్పాలి. ఈ వాక్యం అయిందిట మనసులో కలిసిపోయిందిట, మరణిస్తున్నాడు కదా, చిన్నగా వాక్ అనేది దాని శక్తి కోల్పోయింది, మాట్లాడటం అయిపోయింది. ఎందుకంటే ఆ వాక్ అనేది మనసులో కలిసిపోయింది. మనస్సులో అన్న చింతన చేస్తున్నాడా పోని, ఈ వ్యక్తి ఫలానా నా చుట్టం నా బంధువు అక్కడ ఉంటాడు ఆ ఊర్లో ఉంటాడని చెప్పి మనసుతోనైనా చేస్తున్నాడు అంటే అది లేదు, అసలు ఏమి ఎక్స్ప్రెషనే ఉండదు, మాట అంటే లేదు, కొన్ని ముఖంలో ఏదైనా మనస్సులో కొంచెం జ్ఞాపకం ఉంటే ముఖంలో మార్పు వస్తుంది కదా. ముఖంలో కూడా మార్పు లేదు అంటే మనస్సులో కూడా మనకు అప్పుడే తెలిసిపోతుంది. అంటే మనస్సులో కూడా చింతన చేసి మాట అయితే లేకపోవచ్చు, కానీ మనసులో చింతన చేస్తే కనీసం ఎక్స్ప్రెషన్ అన్న ముఖంలో కనపడాలి కదా, అది రాదు. ఎందుకనంటే మనస్సులో కూడా మనస్సు ఏమైందిట, మనసి వాక్ మనసి సంపద్యతే మనః ప్రాణి, మనస్సు ప్రాణంలో కలిసిపోయిందట. మనిషి బ్రతికే ఉన్నాడు కానీ ఇవన్నీ కూడా పనిచేయడం లేదు, మనస్సు కూడా ఆలోచించడంలే ఏమి, ఎందుకంటే ప్రాణంలో కలిసిపోయింది అది. ప్రాణం ఏమైందిట, ప్రాణ తేజసి. ఈ ఉదాన ప్రాణం ఉంది చూసారా, ప్రాణ అనేది ఇక్కడ ఉదాన ప్రాణం. ఎందుకంటే సమాన ప్రాణం పనిచేయడం ఎప్పుడు అయిపోయింది, జీర్ణం పనిచేయడం లేదు, పొట్టలో ఆకలి ఏం పనిచేయడం లేదు, ద్రవం ఇస్తున్నారు స్పూన్తో, అందుకని సమాన ప్రాణ పనిచేయటం లేదు. బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా దాదాపు ఆగిపోయినట్లే, మిగతా ప్రాణాలు ఏమి పనిచేయడం లేదు, ఒక్క ప్రాణం మాత్రం రెడీగా ఉంది. ఎందుకు అంటే ఈ స్థూల శరీరాన్ని నుంచి సూక్ష్మ శరీరాన్ని బయటికి తీసుకెళ్లడం కోసం ఒక్క ప్రాణం రెడీగా ఉంది, ఉదాన ప్రాణ. ప్రాణ తేజసి, ఈ ప్రాణం ఏం చేస్తుందట, ఉదాన ప్రాణ తేజసి అంటే సమష్టి ప్రాణంలో కలిసిపోతుంది, సమష్టి ప్రాణంలో కలిసిపోతుంది. తేజ పరస్యాం దేవతాయాం, ఆ తేజస్సు ఏం చేస్తుందంటే పరమాత్మలో కలిసిపోతుంది. పరస్యాం దేవతాయాం, ఈ ఉదాన ప్రాణ స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని వేరు చేసి బయటకు తీసుకెళ్తుంది. కనుక ఈ యొక్క సూక్ష్మ శరీరం కార్యమైనటువంటి సూక్ష్మ శరీరం కారణంలో ఈశ్వరుడిలో పరమాత్మలో కలిసిపోతుంది. జ్ఞాని శరీరము అంటే ఈ అజ్ఞాని శరీరం కూడా కారణ ఈశ్వరంలో కలిసిపోతుంది అని అర్థం. కారణ ఈశ్వరంలో కలిసిపోయినప్పుడు జ్ఞాని శాశ్వతంగా కలిసిపోతాడు, అజ్ఞాని కొంతకాలం కలిసి మళ్ళీ నెక్స్ట్ కర్మ రెడీగా ఉండగానే బయటకు వస్తాడు. ఆ కారణ ఈశ్వరుడిలో నుంచి మళ్ళీ జన్మ తీసుకోవడానికి అజ్ఞాని మరలా జన్మిస్తాడు. అందుకని అజ్ఞాని మరణిస్తే అది అంతకాలం అంటాం. అజ్ఞాని గనక మరణిస్తే అది అంతకాలం, జ్ఞాని గనక మరణిస్తే పరాంతకాలం అంటాం. పరాంతకాలం తే బ్రహ్మ లోకేషు పరాంతకాలే పరామృత పరిముచ్యంతి సర్వే అంటాం. చూసారా, జ్ఞాని మరణం పరాంతకాల మరణం, ముండకోపనిషత్తులో విన్నాం. ఈ ఉపతాపం అంటే మరణ బాధ అని అర్థం, మరణతాపం మరణ బాధ. తర్వాత పరస్యాం దేవతాయం తావత్ జానాతి, పరస్యాం దేవతాయం తావత్ జానాతి అంటే అంత పర్యంతం కూడా అప్పటి వరకు ఈ శరీరంలో ఉంటాడు, అది కలిసే వరకు. ఆ ఒక పురుషుడు ఏం చేస్తాడంటే అప్పుడు తన జ్ఞాని అయిన వాడు తెలుసు తనకి, నేను ఆత్మస్వరూపాన్ని ఈశ్వర ఆత్మస్వరూపంలో కలిసిపోతున్నానని తెలుసు, కానీ అజ్ఞానికి తెలియదు ఆ విషయం. తర్వాత మంత్రం చదువుతాం. సయేషోణి ఐతదాత్మ్యమిదగం సర్వం తత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి భూయైవ మా భగవానితి తథా సోమ్యేతి హోవాచ. ఈ విధంగా చెప్పి తండ్రి చెప్తున్నాడు, నాయన ఈ విధంగా మనిషి పరమాత్మలో కలిసిపోతాడు, జ్ఞానం గనక వస్తే తత్వమసి నేను, నువ్వు ఆ బ్రహ్మస్వరూపాన్ని అని తెలుసుకుంటే మరలా జనన మరణ చక్రం ఉండదు, దుఃఖం ఉండదు. కానీ అజ్ఞాని మరలా జన్మిస్తాడు, కనుక ఆ ఆత్మ నువ్వే అయి ఉన్నావు, దానికి మరణం లేదు, వ్యాధి లేదు, జననం లేదు, ముసలితనం లేదు, ఏమీ లేదు, అది నీ నిజస్వరూపం. ఈ మరణం ఉన్నటువంటి ఈ శరీరం నువ్వు కాదు అని నువ్వు తెలుసుకో అన్నారు. ఐతదాత్మ్యం ఇదగం సర్వం, ఇదే ఆత్మస్వరూపం సత్ సత్యం. ఇక్కడ కూడా సత్ సత్యం అని ఉన్నది, తత్ సత్యం ఉండాలి. తత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతు, అది ఆత్మే నువ్వే అయి ఉన్నావు అదే అర్థం. మూడో మంత్రంలో మార్పే లేదు, అందుకని ఇంకా చెప్పక్కర్లా మీకు, ఆత్మ నీవే అయి ఉన్నావు అన్నారు. మళ్ళీ అడుగుతున్నాడు, నాయన నాకు చెప్పండి, మళ్ళీ ఇంకా చెప్పండి అని అడుగుతున్నాడు ఈ కొడుకు. ఎంత చక్కటి కొడుకో చూడండి శ్వేతకేతు, మరలా చెప్పండి వింటాను అని అడుగుతున్నాడు. చదువుతాం 16వ ఖండం లాస్ట్ అనమాట ఈ యొక్క అధ్యాయానికి. పురుషగుం సోమ్యం ఉత హస్తగృహీతం ఆనయంతి అపహార్షీత్ స్థేయం అకార్షీత్ పరసుం అస్మై తపతయితి సహా యది తస్య కర్తా భవతి తత ఏవ అనృతం ఆత్మానం కురుతే సహ అనృతాభిసంధః అనృతేన ఆత్మానం అంతర్ధాయ పరసుం తప్తం ప్రతిగృహ్ణాతి సహ దహ్యతే అథ హన్యతే. మరొక కథ చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి ఆ కథ అంటే, ఒక వ్యక్తి ఏదైనా వస్తువును అపహరించినప్పుడు, అవతలి వాళ్ళ వస్తువును అపహరించినప్పుడు ఆ రోజుల్లో శిక్ష పడేది. ఏ విధంగా శిక్ష వేసేవాళ్ళంటే, రాజుగారి దగ్గరికి తీసుకొస్తారు, రాజుగారు అడుగుతారు నువ్వు ఆ తప్పు చేశావా, దొంగతనం చేశావా అని అడుగుతారు. ఒకవేళ చేసి కూడా ఆ తప్పు అంటే దొంగతనం చేసి కూడా మనస్సుకు తెలుసు చేశానని, కానీ చెప్పడం మాత్రం నేను చెయ్యలేదు అని చెప్పాడు అనుకోండి. ఒకవేళ అనృతం అబద్ధం చెప్పాడు, చేసి కూడా చెయ్యలేదు అని అబద్ధం చెప్పాడు. అలా చెప్పిన తర్వాత రాజుగారు చెప్తారు, ఆహా చేయలేదా నువ్వు, సరే అన్న తర్వాత ఇతన్ని తీసుకువెళ్ళి ఒక ఇనుప కడ్డి బాగా కాల్చిన దాన్ని అతని దగ్గరికి తీసుకొచ్చి అతన్ని పట్టుకోమని చెప్పండి. ఆ కడ్డిని పట్టుకోవాలి చేత్తో. ఒకవేళ అతను గనక చెయ్యకపోతే చెయ్యి కాలదు. సత్యసంధ అయితే, సత్యమునే పలికి ఉంటే నిజంగా నేను చెయ్యలేదు అనేది సత్యవాక్యం అయితే, ఆ ఇనుప కడ్డి కాలుతూ ఉంటుంది ఎర్రగా, అది పట్టుకున్నా కూడా చెయ్యి కాలదు అతనికి. అబద్ధం చెప్పి లోపల మనసుకి తెలుసు అబద్ధం చెప్పానని తెలుసు, అక్కడ అబద్ధం కనుక చెప్పి ఉంటే చెయ్యి కాలుతుంది. రాజుగారు అప్పుడు ఏం చేస్తారు, నీకు చెయ్యి కాలింది కనుక నువ్వు అబద్ధం చెప్పావు అని చెప్పి పనిష్మెంట్ ఇస్తారు, జైల్లో వేస్తారు. ఇది కథ, నిజంగా పోయి ఇంటి చేయకండి అందరూ చెప్తున్నారు. ఎలాగంటే, సత్యవాక్యమైతే దహించదు, అసత్యవాక్యమైతే దహిస్తుంది అని చెప్పారు. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, దీనికి మన పురాణాల్లో కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. సీతామ్మవారు ఆంజనేయుల వారు వచ్చి తోకతో నిప్పు వంటించుకొని లంకాదహనం అంతా తగలబెడుతున్నారు, లంకా అంతా తగలబెడుతుంటే అప్పుడు సీతామ్మవారు ఈ నిప్పు అగ్నిభగవానుడు వచ్చి హనుమంతుణ్ణి దహించకుండుగాక అని చెప్పి ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందంటే, నేను గనక పతివ్రతనైతే, నా భర్తనే నేను గనక ఆరాధించేటట్లయితే, నా వాక్కు సత్యమైతే ఈ అగ్నిభగవానుడు హనుమంతుల వారిని దహించకుండుగాక అని చల్లగా ఉంది ఆయనకి. అగ్ని అక్కడ లంక అంతా తగలబడుతూ ఉంటే ఆయనకి మాత్రం చల్లగా ఉంది వెనకాల అగ్ని. అంటే అంత తోక అక్కడి నుంచి దాటి రాలేదు. మామూలుగా తోక కంటిస్తే మొత్తం అంటుకుంటూ రావాలి కదా శరీరానికి, కానీ ఆ తోక దగ్గర ఆగిపోయింది అక్కడే. చూసారా నిప్పు? మన సినిమాలు చూస్తాం కానీ ఎప్పుడు ఆలోచించాలి అది. ఇదేమిటి, తోక దగ్గరే ఆగిపోయింది, పాకుతూ వెళ్ళిపోవాలి కదా అగ్ని, అక్కడే ఆగిపోయింది. దానికి సీతమ్మవారు కారణం అని చెప్పి మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇంకొక శ్లోకంలో కూడా రాజుగారు ఒక శ్లోకంలో, 4వ శ్లోకంలో ఒక లైన్ చెప్పారట. చెప్పి ఆ రోజుల్లో రాజులందరికీ ఇదే పని కదా, 3 లైన్లు ఎవరు పూర్తి చేస్తే వాళ్ళు గొప్ప పండితులు అన్నట్ట. ఆయన ఒక లైన్ మాత్రం చెప్పి చివరి లైను, మిగతా 3 లైన్లు వాక్య పూరణం, పద్య పూరణం అంటారు. పద్య పూరణం, పద్యాన్ని పూర్తి చేయాలి. ఎవరు పూర్తి చేయలేకపోయినారు. అప్పుడు కాళిదాసు ఆ సభలోకి వెళ్ళి ఆ శ్లోకాన్ని పూర్తి చేశాట. ఏమిటి ఆ శ్లోకం అంటే, చాలా చక్కని శ్లోకం. సుతం పతంతం ప్రసమీక్ష్య పావకే న బోధయామాస పతిం పతివ్రత తథాపి తస్యా పతిభక్తి గౌరవాత్ హుతాశన చందన పంక శీతలహాన. ఈ చివరి లైన్ మాత్రం రాజుగారు చెప్పారు. ఏమిటదంటే, హుతాశన చందన పంక శీతలహ. హుతాశన అంటే అగ్ని. ఏం చెప్పాట రాజుగారు, ఈ అగ్ని చందనంలాగా చల్లగా ఉందట. హుతాశన చందన పంక శీతలహాన, ఈ చందనంలాగా చల్లగా ఉంది. అగ్ని ఎక్కడన్నా చందనంలాగా చల్లగా ఉంటుందండి? ఉండదు కదా. కానీ ఈ అగ్ని మాత్రం చల్లగా ఉంది అన్నాడు. ఈ లైన్ చెప్పేసి ముందు 3 లైన్లు ఉన్నాయి, దీన్ని ఎవరు పూర్తి చేస్తారని అడిగాట. అప్పుడు కాళిదాసు మొదటి 3 లైన్లు చెప్పాడు. ఏమిటంటే, సుతం పతంతం. ఒక ఆవిడ, ఒక స్త్రీ భర్త నిద్రపోతుంటే తన తొడ మీద తల పెట్టుకొని, కాళ్ళ మీద తల పెట్టుకొని ఇక్కడ నిద్రపోతున్నాడు భర్త. ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, ఈ రోజుల్లో కాదు. భార్య ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. అప్పుడు ఆ యొక్క గృహిణి తన కొడుకు పరిగెత్తుకుంటూ అగ్నిలో పడబోతున్నాడు. సుతం పతంతం, అగ్నిలో పడబోతున్నటువంటి కొడుకుని చూసి ప్రసమీక్ష పావకే. పావకే అంటే అగ్నిలో పడబోతున్నటువంటి ఆ కొడుకుని, అంటే ఆ అగ్నిని చూసింది అక్కడ. కొడుకు అందులో పడబోతున్నాడు. ప్రసం ఈక్ష పావకే న బోధయామాస పతిం పతివ్రత. భర్తని లేపడం ఆవిడకి ఇష్టం లేదు. వెళ్ళి రక్షించాలి కదా పిల్లవాడిని. అగ్నిలోకి పడబోతూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏమండి లేవండి లేవండి లేవండి, అబ్బాయిని అగ్నిలో పడబోతున్నాడు, నిప్పులు పడుతున్నాడు అని చెప్పి ఆయన్ని లేపాలి కదా. కానీ లేపలేదట. నా బోధయామాస పతిం. ఎవరు? పతివ్రత. ఆవిడ చాలా పతివ్రత, భర్తను లేపడం ఇష్టపడలేదట. అప్పుడేమన్నదట, తను అనుకున్నది మనసులో, తథాపి తస్యా పతిభక్తి గౌరవాత్. ఆవిడకి పతి మీద ఉన్నటువంటి భక్తికి మెచ్చి ఆ అగ్నిదేవుడు ఆ గౌరవంతో హుతాశన ఆ అగ్నిదేవుడు చల్లగా చందనంలాగా అయిపోయినట. ఇవన్నీ కూడా ఆ పతివ్రత గొప్పతనం చెప్పడం కోసం. చల్లగా అయిపోయినప్పుడు ఇంకా అబ్బాయికి ఏం గాయాలు అవ్వవు కదా, ఆ పిల్లవాడికి కూడా. అంటే అగ్నిదేవుడు తన యొక్క ఉష్ణత్వాన్ని తగ్గించుకున్నాడని అర్థం. ఆ పతివ్రత యొక్క శక్తి వల్ల, అంటే భర్త అంటే భగవంతుడిగా భావించేవాడు. భర్తలు కూడా అలా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో, అందుకని అలా భావించేవాళ్ళు. ఉదాహరణకి చెప్తున్నా ఈ కథంతా దేనికంటే, ఇప్పుడు మనము దాష్టాంతానికి రావాలి అసలు విషయం, అది చెప్తున్నారు. అది ఈ యొక్క కథ విషయం. ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తిని పురుషం, హే సౌమ్య శ్వేతకేతు, పురుషుడిని, ఒక వ్యక్తిని గృహీతం హస్తగృహీతం ఆనయ. అతని చేయి పట్టుకొని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం చేశారు, ఆనయంతి అపహార్షీత్, అంటే అతను దొంగిలించాడు ఏదో విషయం, ఏదో వస్తువుని. పరసు తస్మై తపతేతి అన్నారు. ఆ దొంగిలించిన వ్యక్తి అతన్ని, పరసు అంటే ఏమిటి, ఆ ఇనుప కడ్డి, పరసు కాలుస్తుంది. దహ తపతేతి సహ ఏది తస్య కర్తా భవతి. అతను గనక ఆ దొంగతనం చేస్తుంటే ఆ పరసు, అంటే కాలుతున్నటువంటి పరసు, ఆ ఇనుప కడ్డి అతన్ని దహిస్తుంది. తత ఏవ అనృతం ఆత్మానం కురుతే, ఎందుకంటే అనృతం చెప్పాడు కదా, అబద్ధం చెప్పాడు కదా, చేసి చెయ్యలేదని చెప్పితే అనృతం ఆత్మానం సహ అనృతాభి సంధహ, అంటే అబద్ధం చెప్పినవాడు అనృతేన ఆత్మానం అంతర్ధాయ, అబద్ధం చెప్పి తనను ఆవరణం చేసుకున్నాడు, అంటే అబద్ధంతో కప్పుకున్నాడు తనను. ఉదాహరణకి చెప్తున్నారు ఇక్కడంతా కథలాగా చూడండి. తను సత్యవాక్యం చెప్పకుండా అనృత వాక్యంతో తనను తాను రక్షించుకోవాలని చూశాడు, అంటే కప్పుకున్నట్లు. అంతర్ధాయ అంటే అట్లా కప్పుకున్నాడు. కప్పుకోవడం అంటే నిజంగా కప్పుకోవడం కాదు, తన మనస్సుని అసత్యవాక్యంతో కప్పేసుకున్నాడు. అప్పుడు ఏమైంది, అంతర్ధాయ పరశుం తప్తం ప్రతిగృహాది, అప్పుడు అతను పట్టుకున్నాడు, సహ దహ్యతే, అతను దహింపబడతాడు, అంటే చెయ్యి కాలుతుంది. అత హన్యతే, తర్వాత రాజుగారు ఏం చేస్తారు, వాడికి పనిష్మెంట్ ఇస్తారు. కానీ ఇంకొక వ్యక్తి, అథ ఏది తస్యా కర్త భవతి తత ఏవ సత్యమాత్మానం కురుతే, సహ సత్యాభిసందః సత్యేనాత్మనామంతర్ధాయ ఆత్మనామంతర్ధాయ పరశుం తప్తం ప్రతిగృహ్ణాతి స న దహ్యతే అత ముచ్యతే స యథా తత్ర నా దాహ్యేతి ఐతదాత్మ్యమిదగుం సర్వం తత్సత్యగుం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి తద్ధాస్య విజజ్ఞావితి విజజ్ఞావితి. అథ ఏది, ఒక నిమిషం ఎక్స్ట్రా తీసుకుంటా, ఈ శ్లోకంతో అయిపోతుంది అధ్యాయం. ఒకవేళ గనక, అంటే ఇంతకు ముందు అతనేమో అబద్ధం చెప్పాడు, చేసి కూడా చేయలేదన్నాడు. ఒకవేళ వ్యక్తి తస్కరించి తప్పు చేసి దోషం చేసి, అథ ఏది తస్య అకర్తాభవతి, చేసి చేయలేదని చెప్పాడు అక్కడ అతను, ఇతను చెయ్యకుండా పట్టుబడ్డాడు ఇంకొకతను, ఒకతను తస్య అకర్తాభవతి చెయ్యలేదు, తప్పు చేయలేదు అతను. తతః ఏవ సత్యం ఆత్మానం కొరుతే, నేను చెయ్యలేదని చెప్పాడు, నిజంగా చెయ్యలేదు అతను, నేను చెయ్యలేదని చెప్పాడు. సహ సత్యాభిసంధః, అతను సత్యాన్ని పలికేవాడు. సత్యేన ఆత్మానం అంతర్ధాయ, ఇప్పుడు తన మనస్సులో తనకు తెలుసు నేను సత్యాన్ని పలికాను, అంటే తన మనస్సుని సత్యం వాక్యం చేత ఆచ్ఛాదన చేసుకున్నాడు. ఆచ్ఛాదన చేసుకోవడం వల్ల పరశుం తప్తం ప్రతిగృహాతి న సహ దహ్యతే, పరశును పట్టుకున్నాడు, పట్టుకుంటే ఆ పరశు దహించలేదు, అతన్ని కాల్చలేదు. అథ ముచ్చతే, అతను వదిలిపెట్టారు రాజు సేవకులు, ఇంకా అతన్ని వాళ్ళు ఎందుకు బంధిస్తారు, ఎందుకంటే నిప్పు కాల్చలేదు కదా, అతన్ని బంధించలేదు. దీనివల్ల మనకేం తెలుస్తుంది ఉదాహరణ వలన అనే విషయం వచ్చే వారం చెప్తాను. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.